श्याम कमल नयन दत्तात्रेयाय शरणं मम द्रां. జాగ్రత్తగా ఉండాలి, మనం నోటికొచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాం. అందుకే ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్లస్ ఇంకా ఏం చేయగలరు వాళ్ళు? వీటిని ఉపయోగించుకోగలరు కదా. విషయం తెలిస్తే ఏముంది, సంఘటనని ఎలా కావాలంటే అలా మార్చేసుకోవచ్చు వాళ్ళు. పదమును మళ్ళా అక్కడికే వెళ్తాం, గురు చరిత్రలోకే వెళ్ళేది, ఏదో పేరు చెప్తాం అక్కడ. కానీ డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్, ఒకడు గ్లాడియేటర్స్ పేరు విన్నారా ఎప్పుడైనా? మీరు పేరు విన్నారా గ్లాడియేటర్ అని? సినిమా కూడా ఏదో వచ్చినట్టుంది. పూర్వకాలంలో ఏంటంటే రోమన్ దేశంలో ఈ మృత్యుదండం వేస్తానే, అంటే ఎవరినైతే మృత్యు శిక్ష వేస్తాము, వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే సింహానికి అప్పచెప్పేవారు. నువ్వు సింహాన్ని చంపేయగలిగితే పారిపో, దేశంలో ఉండనివ్వరు అలాగో. సింహాన్ని నువ్వు చంపేయగలిగితే నీ అదృష్టం, వెళ్ళిపో. లేకపోతే సింహం ఏం చేస్తుంది? ఓ డేట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ప్రజలందరూ చుట్టూరా కూర్చునే అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసేవారు. మానవత్వమేనా అది? ఆకలి కొన్న సింహాన్ని ఒక మనిషి మీదకి వదిలేసి. సరే, దాన్ని ఆ చూసిన వాళ్ళు ఏమయ్యారో నేను తర్వాత చెప్తాను. నేను ఇలాంటి సంఘటనలు చూసి దానికి అడ్డుకోకుండా ఉన్నవాళ్ళు ఏమయ్యారో తర్వాత ఆలోచిద్దాం. ఎందుకంటే దానికి చాలా రకాలైన కాంబినేషన్స్ ఉన్నాయి. దీనికి కాపలాగా ఒక వ్యక్తి ఉండేవాడు అక్కడ ఈ సంఘటనలు జరుగుతూ ఉంటే. సాధారణంగా సింహం చంపేశాక పట్టుకోదు, ఎప్పుడో కానీ మనిషి మాంసాన్ని తినవు. జంతువులు రుచిగా ఉండవట, మరి నాకు తెలీదు, మరి వాళ్ళు ఎలా చెప్పారు మనిషి మాంసం రుచిగా ఉండదని? ఆ రుచి చూసిన వాళ్ళు ఎవరు చెప్పుంటారు? మరి అంచేత ముట్టుకోదట అది. కానీ వీడు మృత్యుదండం కదా పడింది, అంచేత నెత్తురు కారిపోతూ ఉంటే ఊరుకునేవాడు చూస్తూ. అంతేగా వాడు అంతకంటే చేసేది ఏముంది? లుకేమియా వచ్చింది ఈ జన్మలో వాడికి. లుకేమియా అంటే తెలుసు కదా, బ్లడ్ ఎక్కించాలి. ఎంత తిన్నా నెత్తురు పట్టదు, ఎర్ర కణాలు తను. అంటే ప్రారంభ కర్మతో రోగాలు ఎలా వస్తాయో అన్నది భారతీయ ఎడిషన్ జ్ఞానానికి. ఎందుకు చెప్తున్నాను ఇది? సుడిగాలి రూపంలో తిరిగి ఆకలి దప్పులకై అల్లాడిన ఇతరులకి వెళ్ళేటటువంటి ధనాన్ని దాన్ని కొల్లగట్టి వీడి డబ్బు సంపాదించుకుంటాడు, వీడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చాక ఏమవుతుంది? వీడు తినలేడు, వీడిని చూడటానికి వచ్చిన వాడు తింటారు. అంచేత అది చాలా విచిత్రంగా. అంచేత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేశారా? చెప్పలేము, చాలా కారణాలు ఉంటాయి, చాలా చాలా కారణాలు ఉంటాయి. కానీ మీకు ఉదాహరణ చెప్తున్నానంతే. ప్రతిదీ మీరు ఇలాగే ఈక్వేషన్ కానీ అలా వేసుకోవటం 99.9 కరెక్ట్ అవుతుంది. 99.9 అది కరెక్టే అవుతుంది, ఎక్కడో 0.1% తప్పుతుంది అది. అలాగే 7 రకాలైనటువంటి రోగాలకి కారణటువంటి కారణాలు ఆయుర్వేదంలో చదువుకుందాం. కానీ ఇక్కడ దుందకారి ఏం చేశాడు? తల్లికి తండ్రికి ఏమీ లేకుండా తన ఇంద్రియాలకి కావలసినటువంటి దాన్ని పెంచుకుంటూ పోయాడు. చివరికి ఏమైంది? ఆకలి దప్పులతో చనిపోయిన తర్వాత కూడా అలమటించడం మొదలెట్టాడు. అలా అల్లాడిన దుందకారికి ఎంత ఆక్రోశించినా ఆశ్రయం లభించలేదు, కాలవశాన మరణించెను. అంటే రోగార్తుడైన తర్వాత టైం వచ్చింది, చచ్చిపోయాడు. గోకర్ణుడు దుందకారి మరణించిన వార్తను వినినవాడై అనాథుడై. ఇప్పుడు గోకర్ణుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు కదా, అప్పుడు ఉండేవి కాబోలు ఈమెయిల్స్ అవి కాకపోయినా ఏదో. అంతే ఆయనకి మెసేజ్ వచ్చింది, నాయన ఇలా అయింది, మీ అన్న చనిపోయాడు అని. అంచేత అనాథుడు వినినవాడై అనాథుడైన ప్రేతరూపమైన వానికి గయలో శ్రాద్ధము పెట్టెను. తాను దర్శించిన ప్రతి తీర్థమునందును శ్రాద్ధ కర్మలు నాచరించెను. గోకర్ణుడు రాత్రులందు తిరిగి నగరమునకు వచ్చి తన వాకలి ముందు పరుండెడివాడు. అందుకే ఏదో ఉద్యోగం ఏదో మరి ఏం చేసేవాడు గోకర్ణుడు. కానీ రాత్రి ఏం చేసేవాడు, తన ఇంటి బయట వచ్చి వాకలి ముందు పడుకునేవారు. అక్కడ తన సోదరుడు పరుండి ఉండుట గాంచిన దుంధకారి భయంకరమైన తన పైశాచిక రూపములు ధరించెను. ఇప్పుడు దుంధకారి ఉన్నాడు కదా, పిశాచి అయిపోయాడు. పిశాచి అయిపోయాడు కనుక తన భయంకరమైనటువంటి రూపం వచ్చి తమ్ముణ్ణి భయపెట్టడానికి ట్రై చేశాడు. ఆ విపరీత అవస్థలను గాంచిన గోకర్ణుడు, ఈ విపరీత అవస్థే కదా, ఏం భయపడలే గోకర్ణుడు. ఆ మౌనములో ఆ పరమే వ్యోమంలో ఉన్న వాళ్ళకి బాహ్య జగత్తులోని ఏ శక్తి ఏమీ చేయలేదు, నారాయణాస్త్రం ఏమీ చేయలేదు, ఇంకా పిశాచాలు ఏం చేస్తాయి. మీరు అంతకంటే పెద్ద పవర్ మీకు దొరకదు, అది ఇంకో పాయింట్ రాసుకోండి ఆచరణ యోగ్యమైనటువంటి సూత్రాలలో. ఆ కళ్ళు మూసుకుని ఆ మౌనం ఉందే, ఆ మౌనములో ఉన్నవాడికి బాహ్యమైనటువంటి ఏ శక్తి కూడా ఏం చేయలేదు, వాడి అంతర్గత శక్తి ఎవరు ఏం చేయలేరు, వాడే తప్పు పని చేస్తే వాడేం చేస్తాడు, కానీ బయట ఉన్నటువంటి ఏ దుష్టశక్తి కూడా వాడిని ఏమీ చేయలేదు. అంచేత ఆ విపరీత అవస్థలను గాంచిన గోకర్ణుడు దుర్గతి చెందిన జీవుడై ఉండబోపునని భావించి, ఎవడూ నీవు రాత్రివేళ ఈ భయానక రూపమున ఏల చరించుచుంటివి అని ప్రశ్నించాను. గుర్తుపట్టలేకపోయాడు తన తమ్ముణ్ణి. సూతుడు చెప్పుచున్నాడు, గోకర్ణుడు ఇట్లు అడుగగా మాట్లాడుకు శక్తి లేని యాతడు సౌజ్ఞలు చేశాను. ఆ రూపంలో మాట్లాడవని చెప్పాను కదా, భౌతిక శరీరంలోనే నువ్వు మాట్లాడగలవు, మిగతాదంతా మధ్యమాయే. అంటే ఏంటి, వైఖరి వాక్ రావాలి అంటే ఈ పాదము, ఈ పాద సేవనము పర పశ్యంతి మధ్యమ. కానీ మధ్యమ పశ్యంతి పరాకి సౌండ్ లేదు, శబ్దం లేదు వాటికి కదా. అంచేత మాట్లాడుటకు శక్తి లేని అతడు సౌజ్ఞలు చేశాను. గోకర్ణుడంతా జలమును అభిమంత్రించి వానిపై జల్లగా పాపములు శాంతింపక వాడిట్లు చెప్పెను. జలమును అభిమంత్రించి పైన జల్లితే ఏమైంది, పిశాచి రూపం తగ్గింది కదా. శివుడి మీద నిరంతరం ఏం పడుతూ ఉంటుంది, శివుడు చుట్టూ ఎవరుంటారు, ఈ ప్రేతపిశాచాలేగా, శివుణ్ణి ఏం చేయవు. అంతే ప్రేతపిశాల నుంచి దూరంగా వెళ్ళాలంటే ఇంకో దారి ఏంటి, జలము. రాసుకుంటూ ఉండొచ్చు ఇవంతా, మళ్ళా నేను మా అస్తమానం చెప్పక్కర్లే, మీరు నోట్ చేసుకోండి అని. అంచేత శివుడి యొక్క అభిషేకము ఇలాంటి బాధలకు చాలా మంచిది అని అర్థం అవుతుంది కదా. మహాభాగవతం చదువుతూ ఉంటే ఈ పిశాచ బాధలు కానీ, ఈ గ్రహ బాధలు కానీ, ముఖ్యంగా ఈ మాసములో కార్తీక మాసములో చాలా మంచిది అది. ముఖ్యంగా సూర్యోదయం టైం అప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో కనుక ఆ శివాభిషేకము. ఇంకా మంచిదేంటి, ఆ స్తోత్రం పెట్టుకుని ఏంటంటే దాన్ని నమకం చమకం పెట్టుకుని, మరి చూద్దాం రేపటి నుంచి ఎంతమంది పెట్టుకుని వింటారు. పిశాచాలంటే నేను భయపెట్టే పిశాచాలే అక్కర్లే, ఇంద్రియాలు కూడా పిశాచాలే అన్నది గుర్తుంచుకోండి. ఇంద్రియ నిగ్రహం లేకపోవడం కూడా పిశాచమే. మిమ్మల్ని నంచుకు తినేసేటటువంటి పిశాచాలు పరాకాష్ఠవి, కానీ మిమ్మల్ని మీకు తెలియకుండా నంచుకు తింటున్నాయి ఇంద్రియాలు, మిమ్మల్ని లొంగదీసిస్తున్నాయి. అంచేత వాటిని కూడా ఈ నిరంతర ధార వల్ల కంట్రోల్ చేయవచ్చు. ఆ లింక్ పెట్టుకోగలగాలి శివాభిషేకం జరుగుతున్నప్పుడు. గోకర్ణుడంతా జలమును అభిమంత్రించి వానిపై జల్లగా పాపములు శాంతింపగా, పాపములు ఏమవుతాయి దానివల్ల, శాంతిస్తాయి. శివాభిషేకం వల్ల అనేక పాపాలు శాంతిస్తాయి. మీకు తెలిసినా తెలియకపోయినా మంత్రోచ్చారణ జరుగుతున్న చోట ఇంకా బాగా జరుగుతాయి, సామూహికంగా జరిగిన చోట ఇంకా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా కార్తీక మాసము దానికి చాలా మంచిది. నేను నీ సోదరుడైన దుంధకారిని, బ్రాహ్మణత్వమునకు మచ్చ కలిగించిన దుశ్చరిత్రుడను, దుష్కర్మలు దుర్దశను అందించగా ప్రేతత్వమును పొందితిని, దయాసముద్రుడైన ఓ సహోదర నన్ను త్వరితగతిన విడిపింపుము అని దుఃఖించుచూ ప్రార్థించెను. ముందేం చేశాడు, భయపెట్టడానికి ట్రై చేశాడు. ఎప్పుడైతే ఆ నీళ్లు మీద పడ్డాయో సద్బుద్ధి వస్తుంది. చాలా సార్లు మనకి మంచి చేసే వాళ్ళనే మనం భయపెడతాం, తల్లిదండ్రులనే భయపెడతాం, కానీ బయట వాళ్ళని ఏమైనా భయపెడతాం ఏంటి? అంతే ఇక్కడ అధోవిధమైన పిశాచత్వం. అంచేత పిశాచత్వం రకరకాలుగా ఉంటుంది, గుర్తించగలగాలి మనం. పోజ్ ఎక్కడ కొడతాం తల్లిదండ్రుల నుంచి అంటే పాపం వాళ్ళు భరిస్తారు కనుక అయి అన్నాడు అనుకో పిల్లే మళ్ళా వీళ్ళు. అంచేత ఈ శాంతించటం, ఈ జలతత్వము ఎప్పుడైతే ఆ శివలింగం మీద మనం పోస్తూ ఉంటామో, ఈ చేతలు కదా, ఈ చేతలు కూడా శాంతింపబడతాయి. చాలా తమాషా అయినటువంటి లింక్ అది. ఇంకోటి పోస్తే లాభం లేదు, నువ్వు పోయాలి. పోస్తూ ఆ మంత్రాలని చెవిలో పడుతూ ఉంటే నీకు తెలియకుండానే అనేక పాపాలు శాంతింపబడతాయి. శాంతింపబడితే ఇదిగో శివాభిషేకం వల్ల నాకు ఈ లాభం వచ్చింది, ఆ లాభం వచ్చింది. చాలా జరగవచ్చు. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి పాపాలు తప్ప మామూలు పాపాలు కార్తీక మాసంలో చాలా పోతూ ఉంటాయి. మానవులు నవ్వుతో పాపమును ఆచరిస్తూ ఉంటారు. పాపఫలము అనుభవించవలసి వచ్చినప్పుడు విపరీతముగా దుఃఖిస్తారు. అనేక దుష్టకర్మలను ఆచరించిన దుందకారి ఇప్పుడు భరించలేని దుఃఖముతో పరితపించుచున్నాడు. అంత గోకర్ణుడు తాను యథావిధిగా గయలో పిండ ప్రదానము చేసి తిని, అయినను నీవు ఎందులకు ముక్తుడు కాలేదు, గయాశ్రాద్ధము వలన కూడా ముక్తి కలగనిచో మార్గాంతరము నీవే నిర్దేశించుము అని ప్రేతాత్మకు చెప్పాడు. గయలో పెడితే ఇంకా ప్రేతయోని ఉండదు అని శాస్త్రం. మరి దుందగారి గాని ఇంకా గొప్పవాడనమాట. మరి నేనేం చేయగలను, నాకు తెలిసిన శాస్త్ర ప్రకారం నేను నీకు చేశాను, మరి ఏం జరగలేదు, ఏం చేయమంటావు? అంత పైశాచిక రూపుడైన దుందకారి వందల కొలది గయాశ్రాద్ధములను ఉదరించిన తనకు ముక్తి అసంభవమే ఎగునని పరితపింపగా, అప్పుడు దుందకారి ఏమన్నాడు, శాస్త్ర ప్రకారం చేశాం మరి రిజల్ట్స్ రాలేదు, మరేం చేస్తామని పరితపించగా గోకర్ణుడు అతన్ని యథాస్థానమునకు వెడలమని ఆదేశించి ఉపాయము అన్వేషించుటకు ఆరంభించెను. అప్పుడు నారదుడు అన్వేషిస్తే ఇప్పుడు గోకర్ణుడు అన్వేషించడం మొదటి. గోకర్ణుని రాకను ఎరిగిన విద్వాంసులు, యోగులు, జ్ఞానులు విషయము నెరిగి సర్వశాస్త్రములను కూలంకషంగా చర్చించారు. అంటే మళ్ళా ఒక కమిషన్ వేశారు అని చెప్పి, కమిషన్లు పాపం అప్పుడు ఉన్నాయి, మనం అనవసరంగా ఇప్పుడు గవర్నమెంట్ వాటిని తిడతాం కదా అని చేత గోకర్ణుడు తీసుకెళ్లాడు. తీసుకెళ్తే అప్పుడు ఉన్నటువంటి విద్వాంసులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఒక కమిషన్ వేసుకుని డిస్కస్ చేసుకున్నారు. అయినను వాని ముక్తికి ఒక ఉపాయము దొరకదాయే. వేణుగోపాల్ నగర్ సప్తఋషి ఆశ్రమంలో వచ్చి ఉంటే చెప్పేసి ఉండేవాళ్ళం. ఏం చెప్పి ఉండేవాళ్ళం మనం? భాగవత సప్తాహం చేస్తే పోయేది అని. మరి మన దగ్గరికి రాలేవాళ్ళు. అప్పుడు అందరూ ఆదిత్యుని వాక్కుని ఆచరించవలసినని నిర్ణయించగా, ఎవరి వాక్కు? మనం పొద్దున ఏం చదువుతాం? మీరు చదివి దాన్ని లింక్ చూసుకోగలగాలి. మీరు ఎందుకు ఇవంతా అన్ని ఇంటర్లింక్డే, అద్భుతమైనటువంటి విజ్ఞానం ఇది. అంటే చివరికి ఏ నిర్ణయానికి వచ్చారు? కర్మసాక్షి అయినటువంటి, అందరి పనులకి సాక్షి అయినటువంటి శివుని అడుగుదాం అనుకున్నారు. గోకర్ణుడు తన తపోబలముతో సూర్య గమనమును నిరోధించెను. సూర్యగమనం నిరోధించటం అంటే ఎలా చేసి ఉంటాడు? ఎవరు చేశారు ఇది? గోకర్ణుడు చేశాడు. దేంతో చేశాడు? తపోశక్తితో చేశాడు. ఎలా ఆపి ఉంటాడు? మన శరీరంలో సూర్యకేంద్రం ఏదైనా ఉందా ఎక్కడైనా? మనం చదివేది ఏంటి? అంచేత ఆదిత్యహృదయం కనుక మీకు తెలిస్తే అదేంటో అర్థమవుతుంది. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు రాబోయేటువంటి రోజుల్లో సాధారణ మానవాళికి ఇవి అందుతాయి, కానీ మీ ద్వారానే అందాలి. ఎందుకంటే ఇది విన్నవాళ్ళే చెప్పలేకపోతే మామూలుగా పారాయణ చేసేవాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళకి అసలు తెలియదుగా ఇదంతా. భాగవతం చదివితే ఆదిత్యహృదయానికి లింక్ ఏంటో తెలియాలిగా. మరి మీరు ఉపయోగించుకోకపోతే మీకు ఎంత అవకాశం వచ్చింది, మీరు ఎక్కడ ఉన్నారు అది వదిలేసుకుని మీరు ఏం చేసుకుంటున్నారు? వయస్సుతో సంబంధం లే, మీ జ్ఞానంతో సంబంధం లే. విన్నది మీరు నెమరేసుకుని జప్తికి ఉంచుకుని మీలో మీరు డిస్కస్ చేసుకుంటే చాలా అద్భుతాలు జరగవచ్చు. అంచేత గోకర్ణుడు తన తపోబలముతో సూర్యగమనమును నిరోధించాను. అంటే మన హృదయానికి సూర్యుడికి ఏదో లింక్ ఉంది, ఆ లింక్ని పట్టుకోవాలి మనం. జగత్సాక్షి అయిన సూర్యునికి ప్రణామములు ఆచరించి దుందకారి ముక్తికి ఉపాయము చెప్పవలసిందని గోకర్ణుడు అభ్యర్థించగా సూర్యుడు శ్రీమద్ భాగవతాన్ ముక్తి సప్తాహం వాచనం కురు ఇతి సూర్యవచసర్వైర్ ధర్మరూపంతు విశ్రుతం. శ్రీమద్ భాగవతము వలన ముక్తి కలుగును, అందువలన నీవు దానిని సప్తాహ పారాయణము చేయును. వచ్చిన పెద్ద గొడవ ఏంటంటే ఈ రాస్తున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు రాసిన దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు, దాని కిందలైన ఇంకా ఇంపార్టెంట్, దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు. మీకు అర్థమవుతుందేమో చూడండి. దాని కిందలైన ఇది సూర్యవచ, ఏది సూర్యుడు యొక్క వచనం? భాగవత సప్తాహము చేయటం వల్ల ముక్తి కలుగుతుంది అని చెప్పాడు కదా. ఇది సూర్య వచ, సంస్కృతం ఏమైనా రావాలా ఇది తెలియటానికి మీకు? ఏమక్కర్లేదు కదా. సర్వైర్ ధర్మరూపం అంటే సర్వధూపం, సర్వైర్ ధర్మరూపం అన్ని ధర్మాలకి రూపం ఇదే, విశ్రుతం ప్రసిద్ధికి ఎక్కింది. ఇంతలో భాగవత సప్తాహము ప్రతిరోజు కనుక చేస్తే, అంటే భాగవత సప్తాహం యొక్క ఫార్ములా నేను మీకు రెండు పద్యాల్లో చెప్పాను, ఒకటి పోతుంది ఒకటి జగద్గురువుది, చదివేయండి ఒకసారి అది. గాయత్రి మంత్రం అన్న ఇది అన్నా ఒకటి అని చెప్పాను కదా. గాయత్రి మంత్రానికి అధిపతివుడు అన్ని ఇంటర్లింక్డ్ ఇంచ చేస్తే భాగవతం చదివినా మీరు ఏం చదివారు? సూర్య విజ్ఞానానికి వచ్చారు. ఇంచేత ఎక్కడా మీకు మార్గము దొరికినటువంటి పాపాలు మీరు చేసినా సకల పండితులు కలిసి కమిషన్ వేసుకుని దానికి మార్గం ఏమిటో తెలియక లేకపోయినా సూర్యకిరణ విజ్ఞానం మీకు దారి చూపిస్తుంది అనేగా దీని అర్థం. అది ఆదేశించను గోకర్ణుడికి సూర్యుడు ఆదేశించాడు. గోకర్ణుడు తదనుసారముగా నిశ్చయించి భాగవతము వినిపించటకు సిద్ధమయ్యను. సరే, ఇంకా సూర్యుడు చెప్పాక చేసేదేముంది? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమవ్యం. ఈ వివస్వంతుడికి నేను, సూర్యుడికి ఈ యోగాన్ని నేను చెప్పాను అని జగద్గురువు భగవద్గీతలో చెప్తాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఎవరికి చెప్పాడు? సూర్యుడు గోకర్ణుడికి చెప్పాడు. ఆ యోగాన్ని మీరు అర్థం చేసుకోండి. జగద్గురువు సూర్యుడికి చెప్తే సూర్యుడు గోకర్ణుడికి చెప్పాడు. ఈ లింక్ మీకు అర్థం అవుతే ఇది ఇంకొక త్రిపుటి అవుతుంది. ఏంటా త్రిపుటి? జగద్గురువు, సూర్యుడు, గోకర్ణుడు. తర్వాత తర్వాత చూద్దాం. ఇంచేంటి ఇప్పుడు సూర్య విజ్ఞానంలోకి నేను వెళ్ళదలుచుకునేది, ఎలాగో భాగవతం అక్కడికే వెళ్తుంది. కానీ ఇదివరకు చెప్పినటువంటి దంచేత జ్ఞప్తి ఉంచుకోవాల్సినవి, ఆచరణ యోగ్యమైనటువంటి దాంట్లో మీరు ఈ త్రిపుటి కూడా వేసుకోవాలి. జగద్గురువు నుంచి ఈ యోగ విద్య, ఏం యోగ విద్య? అన్ని పాపాలను నశింపజేయటటువంటి యోగ విద్య సూర్యుడికి వెళ్ళింది. సూర్యుడి దగ్గర నుంచి గోకర్ణుడికి వచ్చింది. అందుకని గోశాల అవసరమైంది మనకి. ఆవుల్ని పెట్టడానికి కారణం అది. ఆవులు ఉండాలి అని కోరుకునేది అందుకు ఆశ్రమాల్లో. గేదెని పెడితే ఇంకా పాలు బాగుంటాయేమో మాస్టరు. గేదె పెడితే యముడు వస్తాడు, గోకర్ణుడు రాడు. చేత జాగ్రత్త. అది గోకర్ణుడు తదనుసారముగా నిశ్చయించి భాగవతం వినిపించుటకు సిద్ధమయ్యను. గోకర్ణుడు ఆసనము నతిరోహించి కథను ప్రారంభించగా ప్రేత మచ్చటికి వచ్చి ఏడు కడుపులున్న ఒక వెదురు కర్రలోని ఒక రంధ్రము గుండా కిందకి ప్రవేశించి కథను వినుటకు కూర్చుంచెను. ఏడు కన్నములున్నటువంటి ఒక వెదురు గడలో ప్రవేశించి మూలాధారం దగ్గర కూర్చుంది. ప్రేతం. సాయంకాలము కథను నిలిపివేయగా అప్పుడొక విచిత్రము జరిగినది. సభాసదులు చూచుచుండగానే విదురు కర్రలోని ఒక కణుపు ధ్వనితో పగిలేను. ఈ విధముగా రెండవ నాటి సాయంకాలము రెండవ కణుపు, అదే విధముగా 7 దినాలలో 7 కణుపులు ఛేదించుచు దుందకారి ద్వాదశ స్కందమునకు పవిత్రుడై ముక్తుడై దివ్యరూపము ధరించి అందరి ఎదుట ప్రకటితమాయెను. ప్రేతరూపం నుంచి వాడికి ఏ రూపం వచ్చింది? దివ్య రూపం వచ్చింది. ఆ 7 ఆ 7 శిరస్సులు. జగజ్జననిది ఆ సింబాలిజం. ఆ 7 సూర్యుడి యొక్క 7 కిరణాలు. ఇంకా తర్వాత సూర్య విజ్ఞానంలోకి మీరు వెళ్తారు కానీ భాగవతము కూడా చివరికి అక్కడికే తీసుకెళ్తుంది మిమ్మల్ని. అదే అర్థం అవ్వాలి మీకు. వాడు డైరెక్ట్ గానే చెప్పారు, ఆదిత్యుడు చెప్పాడని, కానీ వీడు మనం ఏం వినాం ఇంచేత? అప్పటికి ఆ టైం రాలే. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని పట్టుకోవటానికి కావలసినటువంటి టైం వచ్చింది. ఎవరు ముందు పట్టుకుంటారు అని ఐన్స్టీన్ అడిగారు. ఒకవేళ మీరు కనుక ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ పెట్టకపోతే ఏమయ్యేదు అని 12 పేర్లు చెప్పాడు ఆయన తన కొలీగ్స్ లో, అంటే ఆ కాలంలో ఉన్న సైంటిస్టులు. వీళ్లలో ఎవరైనా పట్టేసుకుందరు దాన్ని. తేడా ఏంటంటే నేను ముందు పట్టుకున్నాను. ప్రశ్న ఎవరు అంటే ముందు ఎవరు పట్టుకుంటారని. అంతే తప్ప సూర్యకిరణ విజ్ఞానం గ్యారంటీగా ప్రపంచానికి వస్తుంది. ముందు ఇది ప్రపంచానికి ఎవరు చెప్తారు అన్నవాడికి ఆ పేరు వస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఫాలోవర్స్. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములన్నది 6 వర్గములను. వీటికి ఆధారమైన అజ్ఞానమే వెదురు కర్రలోని 7 కణుపులు. వీని నుండి విడిపడగానే జీవుడు ముక్తుడగును. భాగవత సప్తాహ శ్రవణము జరుగుచుండగా ఎక్కడ తమ నాశనము జరుగునోయని సర్వపాపములు వణుకుచుండును. అంచేత ఆ పాపాలు ఏం ట్రై చేస్తాయి? ఏదో విధంగా రాకుండా మీరు ఉండటానికి ట్రై చేస్తాయి. తర్వాత మీ ఇష్టం. దుందకారి భాగవత శ్రవణ మహాత్మ్యమును ఈ విధముగా పలికి అన్ని వైపులా మండలాకారముగా ప్రకాశము వ్యాపించు దివ్య విమానము రాగానే దానిని అధిరోహించను. దుందకారి ఇదిగో ఇలాగ నేను ముక్తుడయ్యాను, దివ్యమైనటువంటి రూపం వచ్చిందని చెప్పి అమెరికాకి వెళ్ళిపోయాడు. మరి వీసా పాస్పోర్ట్ సంగతి చెప్పలేదు. ఆ విమానము అధిరోహించి వచ్చిన వైష్ణవులతో గోకర్ణుడు అక్కడ నిర్మలమైన శ్రోతలు ఎందరో ఉండగా వారి కొరకు విమానములు ఎందుకు రాలేదని, భేదభావం ఎందుకని ప్రశ్నించాడు. ఎప్పుడైతే వీడు పవిత్రుడైపోయాడో విమానం వాడి కోసం వచ్చింది. కానీ ఏమొచ్చాడు? నాకెందుకయ్యా, అందరికీ నాకంటే పవిత్రమైనటువంటి చాలా మంది ఉన్నారు కదా, నేను మహాప్రేతాన్ని, మహాదుష్టుడను, నేనే భాగవత చరిత్ర వినగానే మరి ఇంత ముక్తుడిని అయిపోతే మీరు స్వయంగా వచ్చి విమానంలో వచ్చి నన్ను తీసుకెళ్ళటానికి మీరు రెడీగా ఉన్నప్పుడు మరి మనం అవరం పాపులం కాదు కదా. దుందకారితో పోల్చి చూసుకుంటే మనం చాలా పవిత్రులే. మరి మనం భాగవతం వింటున్నాం కదా, మరి 7వ రోజు చూసుకోండి, ఇవాళ ఎన్నో రోజు? అసలు ముందు ఏమైనా కణుపులు పగిలిని చెప్పటో అది నాకేం రాలే, ఢామ్ 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 అని. దీపావళి నాడు చదువుంటే తెలిసి వచ్చేదేమో కాస్త, చప్పుళ్ళు వినిపించేవి మంది కాకపోయినా. కానీ ఆ తేడా అప్పుడే ఆలోచన విధానంలో ఎలా వచ్చిందో చూడండి. అంతవరకు అంతా నాకే కావాలని తల్లిని తండ్రిని కూడా గెంటేసినటువంటి వాడు, తమ్ముణ్ణి బెదిరించినటువంటి వాడు ఇప్పుడేమంటున్నాడు, నాకెందుకయ్యా బాబు, నేను మహాపాపిని, నన్ను తీసుకెళ్ళటానికి మీరు వచ్చారు తప్ప. అసలు ఈ భాగవత శ్రవణం చేస్తున్నటువంటి వాళ్ళలో చాలా మంది నాకంటే మంచివాళ్ళు, పాపం వాళ్లకి తెలీదు, వచ్చిన పార్షదులకి తెలియదు ఈ సంగతి. పాపం దుందకారి చెప్పాల్సి వచ్చింది, వీళ్ళు నాకంటే చాలా మంచివాళ్ళు, మరి వీళ్ళకి ఎందుకు నువ్వు విమానం తీసుకొచ్చి తీసుకెళ్లలేదు, అంటే ముక్తి రాలేదనేగా. అంచేత మరి చాలా జాగ్రత్తగా చూసుకోండి, 7వ రోజు ఎన్ని విమానాలు వస్తాయో, ఎంత మీలో ఎంతమంది ఆ విమానం ఎక్కి వెళ్తారు చూద్దాం. అంతటా హరిదాసులు ఫలభేదనముకు కారణము శ్రవణ భేదమే అని. శ్రవణం ఎందులోది? భక్తి యొక్క మొదటిది. శ్రవణ భేదము వల్ల ఫలితం మారిపోతుంది. అంతేత వచ్చినటువంటి పార్షదులు, విమానం తీసుకొచ్చినటువంటి వాళ్ళు, వీడికి ఆవేదన, వీడు మండి 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 మంటెత్తిపోయి ఉన్నాడు. వీడు ఎప్పుడు వదులుతుందా బాబు ఈ పీడ అని. ఇక్కడో అసలు ఈ పీడలో ఎలా దూరగలమా అని మనం. తేడా అర్థమవుతుందా? అది ప్రాబ్లం. అంచేత ఆ మానసిక ధైర్యం కనుక మీరు పుంజుకోగలిగితే, అంతటా హరిదాసులు ఫలభేదమునకు కారణము శ్రవణ భేదమేననియు, శ్రవణములో హెచ్చు తగ్గులు లేకపోయినను మననములో అంతరములు ఉన్నవనియు, దుందకారి 7 దినముల వరకు ఉపవాసముండి శ్రవణ చేసినని. నాయన 7 రోజుల వినిన విషయమును మనన నిధిధ్యాసలతో నిలిపిననియు చెప్పిరి. నియమములు పాటించినచో శ్రవణ ఫలము కలుగుననియు. ఆ శ్రోతలు మరలా అక్కడ ఆపుదాం, మనం టైం అయింది కనుక రేపు దీన్ని కంటిన్యూ చేసుకుందాం. శ్రీకూం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఆ మౌనంలోనే ఉండి అందరికీ సుఖము. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి, పిల్లలున్న వాళ్ళకి మనవలు కలగాలి. వీళ్ళందరూ 100 ఏళ్ళు ఏ విధముగా అనారోగ్యము లేకుండా సుఖముగా శాంతిగా ఆనందంగా జీవించాలి. దేశాన్ని పాలించేటటువంటి రాజులు ధర్మ మార్గంలో దేశాన్ని పాలించాలి. సకాలంలో వర్షం కురవాలి, నక్సలైట్స్ అల్పపీడనాలు రాకూడదు, తుఫాన్లవి రాకూడదు అనేటటువంటి ఆ కోరుకోండి. అనంతమైనటువంటి శక్తిని మీరు అడగటం, ఇది అడగరంగా ఏదేదో అడుగుతాం. అందరూ సుఖంగా ఉండాలని అడిగితే అందరిలోనూ మీరుంటారు, నో ప్రాబ్లం. అంచేత మనస్సుని ఆ ఆర్తితో నింపుకుని స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతే శాంతే శాంతిః.